சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாம்மே பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாருக்கு பிரணாம சஹஸ்ரம் சமர்ப்பிஸ்தூ. அயிதே ஈ கதலோ பீமுடு உன்னாடு, அஸ்வத்தாம உன்னாடு, அஸ்வத்தாமனி பந்தின்சி தெச்சின அர்ஜுனுடு உன்னாடு, புத்திரசோகான்னி அனுபவிஸ்துன்னட்டுவண்டி திரௌபதி கூட உன்னதி. ஈ நாலுகு பாத்திரலு எலா பிரவர்த்தின்சினை தான்னி பொதநாமாச்சுடு அண்டே வேதவியாசுடு చాలా పరమాద్భుతంగా మానవీయమైనటువంటి ఒక కోణంలో ఒక ధర్మనిష్టతో కూడినటువంటి భావనతో ఈ ప్రపంచానికి ఒక ప్రబోధం చేస్తాడు. అందుకే స్వామింటారు చూడండి, నీకు ఎవరు అపకారం చేశారో వాడిని గురించి మర్చిపో, వాడు చేసిన అపకారం మర్చిపో. నీకెవడో చిన్న ఉపకారం చేశాడు దాన్ని మరచకు, గుర్తుపెట్టుకో అన్నారు. ఇది సాధనలో చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే ఇది ప్రపంచం, మనకు అపకారం చేసేవాళ్ళు ఉంటారు, మనం కూడా ఎవరికో అపకారం చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో. కానీ మనం చేసిన అపకారం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎవరో చేసిన అపకారాన్ని మనం వదిలిపెట్టాలి. ఉపకారం ఎవరి నుంచో పొందాము దానిని అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాలి. అన్నం ముద్ద ఎత్తిన ప్రతి వేళ వాళ్ళని స్మరించుకోవాలి. మనం ఎవరికన్నా ఉపకారం గనక చేస్తే దాన్ని ఆ క్షణమే వదిలిపెట్టాలి. ఎందుకని, నేను ఉపకారం చేశాను, దానం చేశాను, యజ్ఞం చేశాను అన్న బలి ఏమైపోయినాడు? బలి అయిపోయినాడు. అంతే కదా, మనం కూడా అహంకార బుద్ధితో గనక దాన ధర్మాలు చేసినా, కామ్యంతో త్యాగం చేసినా, ఇంకేదో కోరి యాగం చేసినా అవి మనకు ఏమాత్రము కూడా అక్కరకు రావు. కాబట్టి ఈ పూర్ణమైనటువంటి సత్యాన్ని అశ్వత్థామ, పుత్రఘాతి అయినటువంటి అశ్వత్థామని అవమానించటంలో అర్జునుడు అవమానించే ప్రయత్నం చేస్తాడు. దానిని విచారణ చేస్తూ తీసుకొస్తాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు అశ్వత్థామ. ఎలా ప్రయోగిస్తాడంటే అర్జునుడి బాణాలకి తట్టుకోలేక వాడు ఆ బాణం వేస్తాడు, బ్రహ్మాస్త్రం వేస్తాడు. అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వేయటం ఎట్లా తెలుసు, కానీ ఉపసంహారం మాత్రం తెలియదు. ఉపసంహారం తెలియని విద్య ఒట్టి గుడ్డి విద్య, అర్ధ విద్య. అందుకే స్వామి మన నాలుక మీదే బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్పారు. ఎట్లా అంటే, నాలుక జారితే నాకం జారిపోతుంది, లోకం దూరం అవుతుంది అన్నారు. నాలుక మీద ఏమున్నది? బ్రహ్మాస్త్రం ఉన్నది. పిచ్చుకల మీద, చిన్నవాళ్ల మీద, మనకంటే బలహీనుల మీద, పాపం ప్రతిఘటించలేని వాళ్ల మీద, సాధువులైన వాళ్ల మీద మన నాలుక అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదు. పరుషవాక్య ప్రయోగం చేయకూడదు. పరుషవాక్యమే మన నాలుక మీద రాయబడినటువంటి బ్రహ్మాస్త్రం. అశ్వత్థామ ఇక దిక్కు దారి ఏమీ తెలియక, తోసక బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఉపసంహారం తెలియదు, అల్లకల్లోలమైపోతున్నది. ఆ ప్రయోగించే పద్ధతి తెలియదు. కాబట్టి సంగ్రామరంగం అంతా కూడా తిరుగుతున్నది బ్రహ్మాస్త్రం. అర్జునుడి దరిదాపులకు వస్తున్నది విష్ణుమాయ, కృష్ణమాయ చేతది ఆయన్ని తాకకుండా తిరుగుతున్నది. అర్జునుడు కూడా భయభ్రాంతుడైనాడు. అయి ఏమిటిది, ఇన్నాళ్ళు లేనటువంటిది, వేళ ఏం జరిగిందంటే, అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు. అశ్వత్థామ అతిశయించినటువంటి విద్యాబలం చేత, అర్ధ విద్యాబలం చేత, అందుకనే చూడండి మహాపండితుడితో మాట్లాడటం చాలా తేలిక, పరమమూర్ఖుడితో మాట్లాడటం అంతే తేలిక. కానీ వాడు మూర్ఖుడు కాదు, పండితుడు కాదు, మహాకష్టం. ఎందుకంటే వాడికి తోచదు, వాడు చెప్తే వినడు, మనం చెప్పుకున్న పెళ్లి కొడుకులాగా. అదే మా వాడికి అసలు ఏమీ దుర్గుణం అనేది మీరు లిస్టు రాసివ్వండి, లక్ష రాయండి, ఏం లేవంటే ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి చాలా ఆనందపడ్డాట. ఇటువంటి అల్లుడు ఇంకా కలియుగంలో వస్తాడా అని. అయితే ఆ తండ్రి పాపం ఆపుకోలేక నెమ్మదిగా అవబోయే వియంకుడితో ఒక్క మాట మీరేమనుకోవద్దు, ఇవన్నీ ఉన్నాయి కాదని అంటల్లా, ఒక్కటే చిన్న ప్రాబ్లం ఉంది మా వాడితో. అయ్యా అదేమిటో ముందు చెప్పండి అన్నాడు. ఏం లేదండి, వాడికి తోచదు, మేం చెబితే వినడు అన్నాడు. ఇంకేం కావాలి, ఆ ఉండి తోసవు ఎవడన్నా చెప్పినా వినడు, వాడు ఉన్నా లేకపోయినా ఒకటే. అటువంటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు. కాబట్టి విష్ణువు ఏం చేశాడంటే చక్రాయుధాన్ని, సుదర్శన చక్రాయుధాన్ని ప్రయోగం చేశాడు. అయితే ఆయుధమున్ ధరింప అన్నాడుగా, ఊరక సాయము చేయువాడని, ఊరికే సాయం చేస్తాడు. ఊరికే చేస్తాడా దేవుడు? మనకు ఊరికే చేస్తాడండి. మనం కాలింగ్ బెల్ కొట్టగానే స్వామి వస్తారా? ఊరక చేయుడు, మనం ఊరకుండా ఉండేట్టుగా ఏదోటి చేస్తాడు ఆయన. అది ఆయన ఊరకుండేట్టుగా చేసి ఆ సుదర్శన చక్రంలో ఉన్నటువంటి ఒక అంశని ప్రయోగించాడు అదృశ్యంగా. అప్పుడు అర్జునుడిని తాకకుండా ఉన్న అశ్వత్థామ బతికాడు, ప్రాణాలతో దొరికాడు. ఎవరికి దొరికాడు? అర్జునుడికి దొరికాడు. 700 శ్లోకాలలో భగవద్గీతను విన్నా ఇంకా అర్జునుడు మనబోటి జీవలక్షణాలు ఉన్నటువంటి సామాన్యుడిగానే మిగిలిపోయినాడు. ఇక్కడ కూడా ఏమన్నాడో తెలిసిన, చక్రాయుధం ప్రయోగించిన కృష్ణుడు ఏమనలే, అర్జునుడు అన్నాడు అశ్వత్థామను పట్టుకున్నాను బావా అన్నాడు. పట్టుకురా అన్నాడు. పట్టించిన వాడెవడో మర్చిపోయినాడు. పట్టించిన వాడెవడంటే పరమాత్మ. ఎలా పట్టుబడ్డాడంటే సుదర్శన చక్రం వలన అని ఆయన అవేం చెప్పలే, పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి తీసుకొచ్చేసరికి ద్రౌపది సహజంగా ఉప పాండవ సంహారం జరిగిపోయింది. వాడి తలలు నరికాడు, తీసుకుపోయినాడు నిద్రపోతున్న వాళ్ళని. భీముడు అన్నాడు 5 తలలు నరికి తీసుకొని వెళ్ళాడే, ఈ అశ్వత్థామ యొక్క తల నరికి నీకు అప్పజెప్తాం, దాని మీద హాయిగా నీకు వచ్చినటువంటి నాట్యం చేసుకున్నాడు భీముడు. ద్రౌపదిని నిర్మలంగా నిశ్చయంగా నిబ్బరంగా నిలబడిపోయింది ద్రౌపది. అర్జునుడు నువ్వు చెప్పు, నీ కట్టెదుట నీ కొడుకుల కుత్తుకలు ఎట్లా ఉత్తరించాడో అట్లాగే అశ్వత్థామని నేను ఇప్పుడు అవమానిస్తానన్నాడు. ద్రౌపది ఎంత గొప్ప స్త్రీమూర్తి అంటే క్షమ, మాతృత్వం, ఒక దివ్యత్వం, ఒక గాంధర్వత్వం, గాంధారీత్వం, గాంధారిది గుడ్డితనం, ఇది గాంధర్వత్వం. అంటే 5 గంధర్వుల యొక్క శక్తిని తన ఎందు నిక్షిప్తం చేసుకున్నటువంటి ద్రుపదరాజ పుత్రిక ద్రౌపది. అసలు పేరు కూడా కృష్ణ. కృష్ణ అనబడే ద్రౌపది, కృష్ణ ద్వైపాయనుడు అనబడేటువంటి వ్యాసుడు, యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు, ఈ మూడు అంశలుగా, మూడు పాయలుగా వచ్చిన విష్ణువు యొక్క అవతారమే. కనుక ద్రౌపదీదేవి ఎవరు అంటే శ్రీకృష్ణుడి యొక్క ఒక అంశ, విష్ణువు యొక్క ఒక అంశ. కాబట్టి ఆమె ఏమన్నదంటే, చాలా మంచి పని చేశారు. ఎంత గొప్ప పని చేశారంటే, నా కొడుకుల్ని చంపిన వాడిని 24 పట్టుకొచ్చి నా దగ్గర పడేశారు, అంతకంటే ఏం కావాలి అని అంటుండగానే భీముడు గద ఎత్తి సంహారం చేయబోయినాడు. ద్రౌపది అడ్డుపడింది. అడ్డుపడి 4-5 మాటలు మాట్లాడింది. అందులో ఒక మాట, అశ్వత్థామ నువ్వు ఎలా చంపావు? పసిపిల్లలు వాళ్ళు, బాణాలు వేయటం తెలియదు, మేమంతా యుద్ధానికి వచ్చాం, మా పతులంతా యుద్ధానికి వెళ్ళారు, మేము ఒంటరి వాళ్ళుగా తల్లులంగా ఇక్కడ ఉండి ఆ పిల్లల్ని కాపాడుకుంటున్నాం, నీకు ఎట్లా దయ లేకుండా అయిపోయింది? నువ్వు ఎవరి కొడుకువో, నువ్వు ఏ వంశంలో ఏ కులంలో పుట్టావో తెలిసినా, అయినా ఇప్పుడు ఈ భీముడో ఈ అర్జునుడో గనక నిన్ను సంహరిస్తే, మీ తల్లి ఇంకా బతికి ఉన్నది కదా, ఆ తల్లికి గర్భశోకం కలుగుతుందనే స్పృహ నీకు లేదా అని అడిగింది. నిన్ను చంపడం ఎంతసేపు, కానీ నువ్వు చచ్చిపోతావు, నీ పని అయిపోతుంది. కానీ శోకం, గర్భశోకం ఎవరికి మిగులుతుంది అంటే, ఇంకా ఇప్పటికే ద్రోణుణ్ణి పోగొట్టుకొని శిలాస్వరూపంగా ఉన్నటువంటి నీ తల్లికి గర్భశోకం. ఇక నాద పక్కన పెట్టి అయిపోయింది, అలా చంపవచ్చునా, ఎలా నీకు చేతులు వచ్చినాయి అని అంటూ అర్జునుడికి ఉపదేశం చేసింది. ఈ మాటలు అంటూ ఏదో ఎదురుగ్గా నుంచొని మాట్లాడలే, అవకాశం వచ్చింది కదని దెప్పి పడవలే. అశ్వత్థామ కాళ్ల మీద పడి ద్రౌపది మాట్లాడింది ఈ మాట. ఎందుకని అంటే, అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు మా వాళ్ళందరికీ గురువు అయ్యా అన్నది. ఆ పద్యం తర్వాత రాస్తాడు. స్వామికి చాలా ఇష్టమైనటువంటి పద్యం ఇది. ఆ రోజుల్లో చాలా తరచుగా చెప్తూ ఉండేవారు. ఆ ద్రౌపది అంటే ఆయనకు అంత ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, తన అంశ కాబట్టి, అది తన వస్తువు తనకు ఇష్టం కదా. తానప్పుడు కృష్ణుడు గనక ఆ ద్రౌపదిని గురించి ఎవరన్నా వీసమెత్తు తక్కువ మాట్లాడితే స్వామి లేచిపోయేవారు. ఆ ద్రౌపది ఇంత గొప్పది, అంత గొప్పదని నిజం. అగ్ని సంభూత ఆవిడ. అగ్నిలో నుంచి పుట్టింది కనుకనే పంచభూతాలను కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయిలో ఆవిడ సంచారం చేయగలిగింది. ఎవరిని చంపకూడదో చెప్తున్నది.
వెరచిన వాణి దైన్యమున వెదురు నొందిన వాణి, నిద్రమై మరచిన వాణి సౌఖ్యమున మధ్యము ద్రావిన వాణి, భగ్నుడై పరచిన వాణి సాధు జడభావము నావివి కావు మంచు వాసరచిన వాణి, కామినుల సంపుట ధర్మము కాదు ఫల్గుణా.
ఎవరు భయపడుతున్నారో, అయ్యా నన్ను చంపద్దు అని ఎవరు నిన్ను అడుగుతున్నారో, ఎవరు వ్యసనం చేత సురాపానం చేసి మత్తుగా నిద్రపోతున్నారో, అసలు నిద్రలో మైమరచి ఉన్నారో, సాధు జడభావము లేని వాణ్ణి కామినిని స్త్రీని చంపకూడదు అర్జున అన్నది, ధర్మ ప్రబోధం చేసింది. అనగానే చాలా కోపం వచ్చింది ఎవరికి, భీష్ము మన భీముడికి. నువ్వు ఇలాగే ధర్మం చెప్తూ చెప్తూ ధర్మరాజు చెప్పగా చెప్పగా విని మేమంతా నిర్వీర్యం అయిపోయినాం, వీడు చేతికి దొరికిన తర్వాత కూడా ఆ శౌర్యం ఆ క్షాత్ర రక్తంలో ఉన్నటువంటి ఒక రజోగుణం కనుకనే వాడు రాజవుతాడు. ఆ రజోగుణంలో ఉన్నవాడు సప్తగుణంలోకి వెళ్ళటానికి తేలిక. నరనారాయణుడుగా కీర్తింపబడిన శ్రీకృష్ణార్జునుడు ఇద్దరూ కూడా సత్వగుణము ప్లస్ రజోగుణము. సత్వగుణం పూర్ణ సత్వగుణం ఈ ప్రపంచాన్ని నడిపించలేదు, దీనికి ఆధారం అవుతుంది. పూర్ణమైనటువంటి రజోగుణం సత్వగుణం లేకుండా రాణించదు. అందుకే స్వామన్న భగవంతుడు లేక భక్తుడు లేడు, భక్తుడు లేక భగవంతుడు లేడన్న భావన అదన్నమాట. పూర్ణమైనటువంటి స్వామి పూర్ణ సత్వగుణం, శుద్ధతత్వం అది. అది ఒక్కటి ప్రపంచాన్ని నడిపించదు, దాని బాధ్యత కాదు. రజోగుణంతో ఉద్యమించగలిగిన, ఉత్సాహమున్న, కార్యశూరులైన, సద్భక్తులైన, విశుద్ధ మానసులైనటువంటి వారందరినీ కూడా తన ప్రణాళికలో పెట్టుకొని తన కార్యరంగాన్ని తాను కొనసాగిస్తాడు. అట్లాగే ఈ కృష్ణార్జునులు ఇద్దరూ కూడా సత్వరజస్సులతో కూడి ఉన్నారు గనక సత్వగుణంతో ఉన్నటువంటి హరి మిన్నకున్నాడు, రజోగుణంతో ఉన్నటువంటి వాడు కాస్త నెమ్మదిగా ఉద్వేగానికి లోనవుతున్నటువంటి వేళ ద్రౌపది చెప్పింది, పరాన్ముఖుడైనటువంటి కృపి కొడుకును చూచి మొక్కి సుస్వభావం అయినటువంటి ద్రౌపది ఓ మాట చెప్పింది, ఎప్పుడైనా పామరుడు తప్పు చేస్తే లోకం క్షమిస్తుంది, ఏమీ చదువులేని వాడు పొరపాటు చేస్తే ప్రపంచం క్షమిస్తుంది, అన్నీ తెలిసిన వాడు పొరపాటు చేస్తే ప్రపంచం మన్నించదు. ఎందుకంటే దాని అది సర్వలోకానికి అంతటి వాడే అది చేసినప్పుడు మేం చేస్తే ఏమిటి అని అడుగుతుంది లోకం. కానీ పామరుడు కనుక చేస్తే తెలియక చేశాడు అని క్షమాగుణంతో వదిలిపెడుతుంది. అక్కడనే అంటోంది, పరగన్ మా మగభారలందరున్ మున్ బాణ ప్రయోగోపసంహారణాద్యాయుధ విజ్జలన్నియును ద్రోణాచార్యుచే అభ్యసించిరి, పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణాసంగములేక శిష్య సుతులన్ ఖండింపగా పాడి. నిజమేనా, మా మగవారులందరూ అంటే నా భర్తలని అనకుండా మా కురువంశంలో పాండవ వంశంలో ఉన్నటువంటి వారంతా కూడా మీ తండ్రి ద్రోణాచార్యుడి దగ్గర బాణం ఎలా వేయాలో ఉపసంహరణాది ఆయుధ విద్యలన్నీ నేర్చుకున్నారయ్యా, నువ్వు ఎలా ఉన్నావు నాకు ఈవేళ, పుత్రాకృతి ఉన్న ద్రోణుడివి, ద్రోణుడు పోయినా ఆత్మవై పుత్రనామాసి, ఆత్మే పుత్రుడి యొక్క స్వరూపంగా జగత్తులో ఉంటుంది గనక శిష్యాకృతి ఒక పుత్రాకృతిగా ఉన్నటువంటి ఒక ద్రోణుడివి, నువ్వు ఇటువంటివి చేయవచ్చునా, వాళ్ళందరినీ చంపవచ్చునా, న్యాయమేనా అని అడిగింది. అడిగితే సరే అశ్వత్థామకి అన్నాడు, నీకు నువ్వు ఎట్లా అంటే ఎట్లా కాని అన్నాడు అశ్వత్థామ. నీకే నీ మనస్సుకి ఎట్లా, నన్ను ఒకవేళ చంపినట్లయితే చంపని అన్నాడు. చంపని అంటే చంపు అంటానికి ద్రౌపది ఉంటే ద్రౌపదిని గురించి ఎందుకు చెప్పుకుంటాం. కాబట్టి ద్రౌపది మళ్ళీ అశ్వత్థామకి అడ్డం వచ్చి నెమ్మదిగా, నాయన నీ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది, భర్తని పోగొట్టు, ద్రోణాచార్యుడు మరణించాడు కదా యుద్ధరంగంలో, ఈ వేళకి నువ్వు చేసినటువంటి పాపమే నిన్ను దహిస్తుండగా బతికినంత కాలము నీ తల్లికి గర్భశోకం లేకుండా నీవు ఆయుష్తో జీవించమని ఆశీర్వదించి పంపింది. కాబట్టి అక్కడికి ఉప పాండవ కథ అయిపోయింది, పాండవ కథ అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరు? పంచపాండవులు, కుంతి, ద్రౌపది. అయితే గాంధారి, ధృతరాష్ట్రులు ఇక వాళ్ళు సతీసాగమనం చేశారు. ఆ రోజుల్లో ధృతరాష్ట్రుడు, ఆయన వెనక గాంధారి కూడా మరణించింది. ఇక శ్రీకృష్ణుడు తన కార్యక్రమం అయిపోయింది, అవతార పరిసమాప్తి దగ్గర పడింది. ఆయన వెళ్ళిపోవాలి, ఈ శరీరం చాలించాలి, మళ్ళీ కొత్త అవతారం ఎత్తాలి గనక ఆయన నెమ్మదిగా వెనక్కి ప్రయాణం అయ్యేటువంటి వేళ రథం ఎక్కబోతూ ఉన్నాడు. ఆ ఎక్కబోతున్నటువంటి వేళ ఉత్తర వచ్చింది ఆయన దగ్గరికి. చాలా అందమైన సన్నివేశం ఇది. ఉత్తర ఎవరు అంటే అభిమన్యుడి భార్య సుభద్ర కోడలు. సుభద్ర ఎవరు అంటే కృష్ణుడి యొక్క చెల్లెలు. ఇది కథ తెలియని వాళ్ళ కోసం. కాబట్టి ఉత్తరాదేవి గర్భం దాల్చి ఉన్నది గనక ఇంకా ఎవరున్నారు, అందరికీ ఈయనే కదా అని అనుకున్న వేళ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి చెప్పింది, వాసుదేవుడు వ్యాసప్రముఖ భూసుర పూజితుండై యుద్ధ సాత్యకులు ఉద్ధవ సాత్యకులు కొలువ ద్వారకాగమన ప్రయత్నంబునన్ పాండవుల వీడ్కొని రథారోహణంబు చేయు సమయంబున తత్తరపడుచూ, పాపం భయపడుతూ ఉత్తర చనుదంచి కళ్యాణ గుణోత్తరుడైన హరితో ఈ మాట మాట అన్నదట. ఏమనంటే, నా గర్భంలో ఉన్నటువంటి నా బిడ్డనన్నా కాపాడు అని. ఎందుకనంటే అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం, మనం హీరోషిమా నాగసాకి ఆ బాంబు ప్రయోగం జరిగినప్పుడు కొన్ని తరాలు జెనెటిక్ డిజార్డర్స్తో పుట్టారు. భోపాల్ విషవాయువుల్లో కూడా అలాగే పుట్టారు పాపం. అది డబ్బుతో ముగించే విషయం కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ గర్భస్థమైనటువంటి శిశువుల దాకా కూడా అది చేరకుండా నెమ్మదిగా ఇక్కడి చేరుతుందేమోనని వస్తే, చెల్లలి కోడలని మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యన్ సంఫుల్లారవిందలోచన భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపగదవే. నా లోపలున్న గర్భస్థ శిశువుని బ్రతికించవా, నేనెవరినో నీకు తెలుసో తెలియదో అంటూ అడిగింది. అంటే నువ్వు పరమాత్మవి, నీకు వాడు లేదు వీడు లేదు, కానీ నువ్వు ఇక్కడ కృష్ణుడుగా ఉన్నావు, నేనెవరినంటే నీ చెల్లెలికి కోడల్ని అన్నది భగవంతుణ్ణి బుట్టలో వేసుకుని. అట్లా అంటే తప్ప ఆయన కూడా చేయడు కదా, నీ చెల్లెలికి కోడల్ని గర్భవతిగా ఉన్నానన్నాను అన్నది. అనగానే ఆయన అన్నాడు, ద్రోణనందనుడు లోకం మొత్తానికి వేసినటువంటి బ్రహ్మాస్త్రం ఉన్నది, తన సేవారతి చింతగాని పరచింతాలేశమున్లేని సజ్జనులన్ పాండు తనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణ సందను బ్రహ్మాస్త్రము నడ్డబెట్టని చన్ దైత్యారి సర్వారిపాధన నిర్వక్రము రక్షితాఖిల సుదాంధశ్చక్రమున్ చక్రమున్. ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి దానికి, ఆ గర్భస్థ శిశువుకి శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అడ్డం వేశాడు. సుదర్శన చక్రాన్ని అడ్డం వేసేస్తే ఇక అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఆమెను ఏమీ చేయచాలదు. కాబట్టి అది అయిపోగానే ఉత్తర సంతోషించింది, ఆనందపడ్డది. నా కడుపున ఉన్న బిడ్డ భద్రంగా ఉన్నాడు, ఎందుకంటే పాండవుల యొక్క వంశం ఇక నిలబడుతుంది. ఈ పాండవులు పోతారు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు. మహాభారత సంగ్రామం చేసేపటికీ అర్జునుడి వయస్సు ఈ కాల ప్రమాణం ప్రకారం 79 ఏళ్ళు, యుద్ధం జయించిన కృష్ణుడి వయస్సు 85 ఏళ్ళు, సాయి కృష్ణుడు కూడా 85. అది కాబట్టి ఆ 80 ఏటే మహాభారత సంగ్రామం జయించాడు. ఆయన ఎలా ఉన్నాడు? మన్మథ స్వరూపంగా ఉన్నాడు, తేజోమయంగా ఉన్నాడు. ఇంతలో రసార్ద్రమైన కరుణనిష్ట అయినటువంటి ఒక సన్నివేశం మిగిలింది. ఒక వృద్ధ, ఆమె కుంతి. కష్టాలివ్వవయ్య కృష్ణ అని అడిగిన కుంతి కాస్త మాట మార్చింది. ఇక ఏమడగాలో అది అడుగుతున్నది. ఏమడుగుతున్నదంటే, తనయులచే ఏ దశమానంబగు చతుగృహంబునయందు చావకుండ లక్క ఇంట్లో నా పిల్లలని కాపాడావు. చతుర్గృహం అంటే లక్షాగృహం.
గురురాజు కురురాజు పెట్టించు ఘోర విషంబున మారుత పుత్రుండు మడియకుండ ధార్తరాష్ట్రుడు సముద్గతి చీరలు వంగ ద్రౌపది మానంబు తలగకుండ గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలు అనిలోన నలగకుండ విరటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణునందను శరవన్హి తృంగకుండ మరియు రక్షించితివి.
మరియు రక్షించితి అసలు నువ్వు రక్ష చేయటమే అలవాటు అయిపోయిందని అనుకోకు. మరియు అంటే కొసరు. ఆ మిగిలినటువంటి గర్భస్థ శిశువును కూడా నువ్వు కాపాడావయ్యా.
తక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష.
కుంతీస్తవం అంటారు దీన్ని భాగవతంలో. చదివినట్లయితే కుంతీస్తవం పరమాత్మకి ఎప్పుడూ కూడా ఆయనకేదో పాలు పలహారం నైవేద్యం పెట్టేసి ఈవేళ నా ఉద్యోగం బాగుండాలి, ఆస్తులు బాగుండాలి, చల్లగా చూడయ్య, మా పనులన్నీ అయ్యేట్టు చూడయ్య, ఆయన్ని పనిలో పెట్టి మన పనులు ముగించుకొని వచ్చి మన తెలివితేటలతోనే ఇన్ని పనులు చేసేసామని హాయిగా నిద్రపోయి, అది పద్ధతి కాదని చెప్తున్నది భాగవతం. ఏం చెబుతున్నదంటే పరమాత్మను నువ్వు సాయం అడిగావు, ఆయన నీకు ఆ సాయం చేశాడు, నువ్వేం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. కుంతి చేస్తున్న పని అదే. ఆ కృతజ్ఞతాభూత అయినటువంటి కుంతి రెండు మాటలు అడిగింది.
యాదవులందు పాండవులందు అధీశ్వరా.
ఎప్పటికైనా మనం కూడా అలా మారాలి. యాదవులని అంటే నీవారని, పాండవులని నావారని, నా కులం వారు నీ కులం వారని.
నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా ఘనోసింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అవిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా.
గంగానది ఎట్లాగైతే సాగర సంగమం చేయవలసి ఉన్నదో ఏనాటికైనా, అలాగే మిగిలిన కాలమంతా ఎన్నాళ్ళుంటానో తెలియదు, ఈ ఉన్న కాలమంతా కూడా నీ పాద పద్మముల యందు మాత్రమే నా మనస్సు నిలబడి హిరణ్య గర్భుడమైనటువంటి పరమాత్మ అనబడేటువంటి ఈ సాగరంలోకి జీవాత్మగా ఉన్నటువంటి నేను చేరేట్టుగా నా మనస్సు నిలకడ చెందేట్లుగా అనుగ్రహించవయ్యా అన్నది. అనుగ్రహించవయ్యా అని అడుగుతుంది కదా, అడిగితే చేస్తాడా? ఆయన కూడా కాస్త పొగడాలి, కీర్తించాలి. ఆ కీర్తించటం అంటే మన సంస్కారం. ఆయన కీర్తి స్వామి చెప్పారు, నుతులకి నతులకు పొంగడి సాయి అన్నారు. నువ్వు నుతించు బాగా పొగుడు, ఏవి నా కంటవు పొమ్మన్నారు ఆయన. స్తుతించు అస్సలక్కర్లేదన్నారు. మరి ఏం కావాలయ్యా? నీ హృదయార్పణం చేయి, నేను నీ వాడిని అవుతానన్నారు. నేను ఎంత సులభుణ్ణో అంత అలభుణ్ణి కూడా అని స్వామి ఎలా చెప్పారో కృష్ణుడు యొక్క తత్వం తెలిసిన కుంతి అదే అడుగుతున్నది చివరికి.
శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యద తుంసవే భవలతో నిత్యానుకంపానిధి నిత్య అనుకంపానిధి.
నీ కరుణ ఆ రోజుండి రేపు లేకుండా లేదయ్యా. నిత్య సత్య శాశ్వతమైనటువంటి నీ అనుగ్రహం నా ఎందుండి భవలతలు తెగిపోయేట్లుగా, తీగలు పాకెట్టుగా సాగేట్టుగా కాకుండా. అడుగో ఉత్తరాగర్భంలో వాడు ఉన్నాడు, ఆ జరిగేదేదో కాలగమనంలో జరుగుతుంటాయి. ఇది వృద్ధులైన వారు నేర్వలసినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రార్థనా గీతిక. వృద్ధుడు ఏమంటాడంటే, 60 ఏళ్ళు వచ్చే వరకు నా చిన్నప్పుడు మా పిల్లలతో ఆడుకోలేదు కాబట్టి, నేను 60 ఏళ్ళు వచ్చాక పనేమి లేదు కాబట్టి మా పిల్లలకు పుట్టిన పిల్లలతో ఆడుకుంటానంటాడు. ఇంతకంటే ఆశాపాశం మరొకటి ఉన్నదా? అందుకని రిటైర్ అవ్వగానే ఏం చేస్తావంటే, ఇదివరకు ఏదో ఆశ్రమానికి పోయి మహాత్ములు సమాశ్రయం చేసి ఉంటామంటే ఏముందండి, హాయిగా బేబీ సిట్టింగ్కి వెళ్తాం అంటున్నారు. మరి మనం ఏం కోరామో అది పరమాత్మ ఇచ్చాడు. ఏది మనం కోరుకుంటేది ఆయన ఇస్తాడు, ఏది సంకల్పిస్తామో దానిని అనుగ్రహిస్తాడు. గనక ఈమె ఆ ప్రమాదంలో పడదలుచుకోలే. ఉత్తర ఎట్లా ఉంటుంది? ఉత్తర బుట్టే ఉత్తరకు బుట్టే కొడుకు పుడితే ఓ మునిమనవడు వస్తే వాడికి ఓ వెండి బంగారపు గిన్నె చేయిస్తే వాడికి నా చేత్తో పాలు పోయిస్తే తర్వాత పోతే అంటే నువ్వు పోయినట్టు తెలియదు ఉన్నట్టు తెలియదు వాడికి. నీ మునిమనవడికేనా తెలుసా? మళ్ళీ వాడు పెద్దవాడే చెప్పాక వాడు ఏమంటాడంటే ఓహో అంటాడు, ఓట జరిగిందా అంటాడు. కాబట్టి ఈ ప్రపంచమంతా ఒక అల, నిజానికి ఒక కళ. ఈ అలా కళ అయినటువంటి దాంట్లో ఇలా తలంలో మనం ఉన్నాం గనక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రెండు మార్గాలున్నాయి. కర్మలన్నీ చేయాలి, భక్తితో చేయాలి. జ్ఞానయోగ స్థాయిని అందుకోవాలి. కర్మభక్తి జ్ఞానయోగాలని మూడింటిని కూడా త్రిపుటీకరణం చేయాలి. ఇందులో ఏది గొప్పది అని డిబేట్ ఎప్పుడూ పెట్టకూడదు. కర్మలేని భక్తి, కర్మభక్తులు లేని జ్ఞానం, జ్ఞానము లేని మిగతా రెండు భక్తులు కూడా అసంపూర్ణము, అసంబద్ధము, అసమగ్రము, అస్పష్టము, అవాంఛనీయము. కనుక మనం కోరవలసింది ఒకటే, పరమేశ్వర కన్ను మూసేదాకా కాలు చెయ్యి అడేట్టుగా చూడు. ఈ కర్మలన్నింటినీ కూడా నీతో యోగించి నీ శక్తితో కూడి జీవించేట్లుగా మాకు అనుగ్రహ వరదానం చేయి. ఆ కర్మలు చేయటానికి కావలసిన తలపులన్నీ నువ్వే ఇవ్వు. ఆ తలపులు చేయగలిగిన సంస్కారాన్నివ్వు. సంస్కారాన్ని పొందగలిగినటువంటి జన్మనివ్వు. ఆ జన్మలో నుంచి కర్మలు పునరావృత్తి సహితంగా వీటన్నింటినీ ఇస్తూ అన్ని వేళలా నీ పాద పద్మములయందు మా మనస్సు లగ్నమయ్యేట్టుగా భక్తి యోగాన్ని వరదానం చేయి. ఈ రెండింటి వలన ఒక్క విషయం తెలుసుకుంటాను, త్వమేవాహం న సంశయ. నీకు నాకు తేడా లేదయ్యా, నీవే నేనుగా, నేనే నీవుగా. ఈ ప్రపంచంలో మన ఇద్దరం వెలిగిపోతున్నాం. నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రి. లోక లోకాంతర ప్రాణములు పలు శ్రీదళములై విరియగా రంగత్సుధా భక్తి ఈ నీనానడుమ యుగాంతర స్థిర మహానిర్మాణ సూత్రముగా నీవే నేనై వెలిగిపోయేదము తంత్రీనాథ రమ్యాకృతిన్. నేను పుష్పమైతే కనపడని పరిమళానివి నువ్వు. నేను కనిపిస్తున్న వీణనైతే ఆ వీణల వెనక, ఆ నాడుల వెనక, తంత్రి వెనక దాగినటువంటి నాదానివి నువ్వు. నాదం లేకపోతే వీణ ఒట్టి బొమ్మ. నాదానికి వీణ లేకపోతే ఆవిష్కృతమయ్యే అవకాశం లేదు. కాబట్టి భక్త భగవంతుల యొక్క పూర్ణయోగమైనటువంటి స్థితే పరమ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతంలో అశ్వత్థామావమానంతో ఉత్తరాగర్భస్థమైనటువంటి ఒక పిండాన్ని, చక్రాయుధాన్ని ప్రయోగించి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మాన్ని పాటించిన, పాలించిన, ఆచరించినటువంటి పాండవ వంశానికి పెద్ద దిక్కై కట్టక మరియు అన్నదామె. చూశారా, ఇంకా మిగిలినది ఏదున్నదో రాబోయే తరాలకు కూడా మాకిచ్చావన్నారు. అలాగే స్వామి ఈవేళ ఆధునిక ప్రపంచంలో మనందరితో ఒక మాట చెప్పారు, ఎవరు సత్యసాయి భగవానుడి ఆవరణంలోకి వస్తారో, ఎవరు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య కథని వింటారో, ఎవరు జగద్గురువుగా భావించి ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఆచరణ యోగ్యం చేసుకుని జీవితాన్ని నడుపుతారో, ఎవరు సర్వ సమర్పణం చేసుకుని ఉంటారో, వారి అందరి రాబోయే 21 తరాలను నేను కాచుకుంటాను అన్నారు స్వామి. ఆ 21 తరాలు నాడు కృష్ణుడు ఎట్లాగైతే ఉత్తరాగర్భం నుంచి మొదలుపెట్టి తర్వాత సాగినటువంటి అనేకానేకమైనటువంటి గాథలన్నింటిలో శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లాగైతే ఒక జయకేతనంగా నిలిచాడో, ఇవాళ సత్యసాయి భగవానుడు కూడా ఆధునిక మానవులమైన మనము ఋషిసత్తములమే, ఏదో మహాయోగం చేశాం, పుణ్యం చేశాం, యాగం చేశాం, ఎంతమంది మహాత్ముని దర్శనం చేశామో, ఏమో ఈ స్వామినే పూర్వావతారాలలో ఎన్నిసార్లు దర్శనం చేశామో, మళ్ళీ పునః ఈ ప్రపంచంలో మరొక అవతారం ఎత్తి వచ్చిన వేళ మనం కూడా వచ్చి మళ్ళీ ఆయన కథని నైమిషారణ్యంలో సత్రయాగంగా ఒక సూతుడు, శౌనకుడు అనబడేటువంటి ఇద్దరు మహాపురుషులు మాట్లాడుకుంటున్న ఒక చక్కని విచారధారని శ్రీమద్భాగవత నవనీతంగా చేసుకోవటానికి అనుగ్రహించినటువంటి పరమాత్మ సాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ స్వామి మన యొక్క ఈ యోగాన్ని, ఈ అనుభవాన్ని పరిపూర్ణమైన విభూతి స్థాయికి, పరమ చరమ స్థాయికి చేర్చుగాక అని స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ సాయిరామ్.